అమ్మవారు చిరునవ్వు నవ్వుతూ, నీ పాటలు చాలా బాగున్నాయి అని నేను పొగిడితే ఇంకా బాగా పాటలు పాడతానాలి, కానీ రేపటి నుంచి కచేరీ చేయను పాటలు పాడనంటావు, కారణం ఏమిటి అంటే, అమ్మా కష్టపడి గంటసేపు వాయించి పాటలు పాడాను నేను. ఈ పాట కంటే పాట బాగుంది అని నువ్వు ఒక్క మాట మాట్లాడేవే, ఆ మాటే మధురంగా ఉంది. ఈ గానం కంటే నీ మాటే మృదు మధురం, పాట కంటే మాట బాగుందన్న. గంట పాటల కంటే, గంటసేపు పాడిన పాటల కంటే బాగుందన్న ఒక్క మాటే అంత మధురంగా ఉందిట. అంటే అమ్మ కంఠం ఎంత మధురంగా ఉందో ఒకసారి ఆలోచించండి. దానినే లలితా సహస్రనామంలో ఏం చెప్పారు, నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి. అమ్మ కాసేపు మాట్లాడితే, ప్రేమగా మాట్లాడితే ఆ మాటల మాధుర్యము సరస్వతి చేతిలో ఉన్న వీణానాదమును కూడా తక్కువ చేసిందిట. వీణానాదము కంటే అమ్మ మాట అంత మధురంగా ఉందన్నమాట. దాన్ని బట్టి అమ్మ యొక్క కంఠం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. ఈ కథ విన్న చాలామంది, మేము మా జీవితంలో ఒక్కసారైనా అమ్మ మాట వినగలుగుతామా, వీణానాదం కంటే మధురంగా ఉండే అమ్మ మాట వినగలుగుతామా అని అడిగారు. ఖచ్చితంగా వింటాం. మన నమ్మకంతో శ్రద్ధతో అమ్మని పట్టుకుంటే, అమ్మ నామస్మరణ చేస్తే, అమ్మ కథ వింటే, గురువుల దగ్గర చేరి భక్తితో గురువుల్ని పట్టుకుని మంత్రోపదేశం పొంది ఆ మంత్రాన్ని విడిచిపెట్టకుండా చేస్తే ఈ జన్మలోనే అమ్మని చూసే భాగ్యం వస్తుంది. అమ్మను చూడగలిగితే అమ్మ మాట వినగలిగే భాగ్యం కూడా లభించి తీరుతుంది. అదేం కష్టం కాదట. మనకు నమ్మకం ఉండాలి. ఇవన్నీ నిజమేనా అని బయటికి వెళ్ళాక మళ్ళీ అనుకున్నామా, ఇక ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మ మాట కాదు కదా, అమ్మ దగ్గర ఉండేటటువంటి దోట కూడా, అరటి దోట కూడా తినలేము. ఎందుకు చెబుతున్నానంటే, ఇలాంటి నాలుగు మంటపాలు ఉన్నాయి అమ్మ దగ్గర. ఆ మంటపాలకు చుట్టూత లోపలికి వెళ్ళడానికి ప్రాకారములు కట్టారు. ప్రాకారం అంటే కాంపౌండ్ వాల్, చుట్టూత ఉండే కోట గోడ. మన ఇళ్లల్లో ఒక్క గోడ కట్టుకోవడానికే మన తలప్రాణం కాళ్ళకు వస్తుంది, మనకి తోకలు లేవు గనక. అటువంటిది అమ్మవారి యొక్క మణిద్వీపంలో ఉన్న నాలుగు మంటపాలకి చుట్టూత 18 ప్రాకారాలు ఉన్నాయి, అష్టాదశ ప్రాకారాలు. ఒకటి ఇనుము, ఒకటి రాగి, ఒకటి తగరం, ఒకటి సీసం, ఒకటి కంచు, ఒకటేమో అయోమయం, మరొకటి మణులు వరుసగా నవరత్నాలతో కూడినవి, కొన్ని నవరత్నములు యొక్క ధాతువులు యొక్క మిశ్రితాలు, ఇలా 18 ప్రాకారాలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు త్రిమూర్తులు విమానం దిగి మొదటి ప్రాకారం దగ్గరకు వచ్చారు. ఇంకెక్కడి నుంచి విమానాల్లో వెళ్ళడానికి లేదు. ఎవరైనా అక్కడికి వచ్చాక ఆ అమ్మవారి యొక్క లోకంలోకి, మణిద్వీపంలోకి వెళ్ళాలంటే కాలినడకనే వెళ్ళాలి. పూర్వం మహాద్వారం దాకైనా వెళ్ళగలిగేవాళ్ళం. ఇప్పుడు చూసారా, మహాద్వారం చుట్టూ అడ్డం కట్టారు. ఎందుకంటే ఎవడ పడితే వాడు అపవిత్రంగా వెళ్ళకూడదు కనుక. అవునా, భూలోక వైకుంఠంలోనే మనకి ప్రాకారం దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని నిషేధాలు ఉంటే, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్ని నిషేధాలు ఉంటాయి ఒకసారి ఆలోచించండి. అందువల్లే అక్కడికి వెళ్ళిన వాళ్ళు విమానాలు దిగి కాలినడకనే ఒక ప్రాకారం తర్వాత ఒక ప్రాకారం, అంటే ఒక కోట గోడ తర్వాత ఒక కోట గోడ దాటి 18 ప్రాకారాలు దాటి అమ్మవారున్న మండపాల్లోకి అడుగు పెట్టాలి. అమ్మవారు ఏకకాలంలో నాలుగు మంటపాల్లోనూ ఉండొచ్చు, లేదా ఒక్క మంటపంలో ఉండొచ్చు. ఆ మంటపం ఏదో తెలుసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇదో పెద్ద ప్రణాళిక, దానికి ఒక పెద్ద విధానం ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ముందు మొదటి ప్రాకారం దగ్గరకు వచ్చారు. ఆ ప్రాకారం దగ్గర ఇద్దరు కాపల వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన పేరు మధుశ్రీ, ఇంకొక ఆయన పేరు మాధవశ్రీ. ఇందులో ఇద్దరిలో ఒకరు పురుష రూపంలో, ఒకరు స్త్రీ రూపంలో ఉంటారు. మధుశ్రీ, మాధవశ్రీ, వాళ్ళ చేతులు రెండు చేతులు కావు, నాలుగు చేతులు ధరించి ఉన్నారు వాళ్ళు, స్త్రీ పురుషులు. వారి చేతుల్లో చక్రం, శంఖం, గద, ఈటే ఉన్నాయి. గద, ఈటే ఈ రెండు గుమ్మానికి అడ్డంగా పెట్టి లోపలికి వెళ్ళబోతున్న త్రిమూర్తుల్ని, ఎవరు మీరు, మీ పేర్లు చెప్పి మీ బయోమెట్రిక్ ఇచ్చి లోపలికి వెళ్ళండి అన్నారు. బయోమెట్రిక్ సిస్టమ్ ఎక్కడైనా ఉండక తప్పదు మరి, ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళితే ఎలా మరి. అందుకని మీరెవరో మీ ఐడెంటిటీ చెప్పి లోపలికి వెళ్ళండి, మీ పేర్లు చెబితే మేము లోపలికి వదులుతాం అన్నారట వాళ్ళు. అప్పుడు బ్రహ్మగారు కిరీటాలు తీసేసి, మనమైతే ఒక బుర్ర కాబట్టి ఒక బుర్ర కొక్కుంటాం, బ్రహ్మగారు నాలుగు బుర్రలు కదా, నాలుగు బుర్రలు ఒక్కసారి కొక్కుని, ఇది ఎక్కడ గొడవ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులమైన మనమే మనం ఎవరమో చెప్పుకుని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది, మనం ఎవరో చెబితే వీళ్ళు వదలట్లేదు అనుకుని, నిరహంకారముగా లోపలికి వెళ్ళాలి అనే ఒక విషయం చెప్పడానికే వీళ్ళు ఇలా ప్రశ్నిస్తున్నారని అర్థం చేసుకున్నారు. మనం ఆలయాల్లోకి వెళ్ళాక అక్కడ అహంకారం విడిచిపెట్టాలిగా, శ్రీ మహావిష్ణువు దర్శనానికి సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పేరు కలిగిన నలుగురు వెళ్ళారు. వాళ్ళని సనక సనందనాది మహర్షులు అంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా 8 సంవత్సరముల వయస్సు కలిగిన పిల్లల వలె ఉంటారు. వాళ్ళు మహాత్ములు, బ్రహ్మ మానసపుత్రులు, ఏ లోకానికైనా ఎప్పుడైనా వెళ్ళగలరు. కానీ వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారట, 8 ఏళ్ల పిల్లల్లో ఉంటారు, దిగంబరంగా ఉంటారు. పాపం జైవిజయులు ఏమనుకున్నారు, ఎవరో పిల్లలు వెనక ముందు చూడకుండా వైకుంఠానికి వచ్చారు, ఈ గొడ్డిప్పుకున్న పిల్లలు ఏమిటి, వైకుంఠంలో విష్ణు దర్శనానికి వెళ్ళడం ఏమిటి అనుకుని అమాంతంగా కర్రలు అడ్డం పెట్టి, చేతిలో ఉన్న గదలు అడ్డం పెట్టి, ఏయ్ ఆగండి లోపలికి వెళ్ళొద్దన్నారు. దాంతో వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. కొంచెం ఔచిత్యం ఉండద్దా ఓ జయవిజయులారా, మీకు మీరు జయుడు విజయుడు, శ్రీ మహావిష్ణువు తర్వాత విష్ణువు లాంటి వాళ్ళు, విష్ణువు కాపలా కాసేవాళ్ళు, అటువంటి మీకు రవ్వంత కూడా జ్ఞానం లేదా? నిజంగా చిన్నపిల్లవాడు గొడ్డిప్పుకున్నవాడు సామాన్యుడు భూలోక మానవుడు అయితే ఇంత దూరం అసలు రాగలడా? వచ్చాడంటేనే వాడు ఎంతో గొప్ప సాధకుడు. మీరు ఎవరన్నా వెళ్ళగలరా, వెళ్ళమంటే వెళ్ళలేరు కదా. వెళ్ళాలంటే ఎంత తపశ్శక్తి కావాలి, ఎంతటి అనుగ్రహం కావాలి, పరమాత్మ యొక్క అనుగ్రహం ఎంత లేకపోతే అక్కడికి వెళ్ళగలడు ఎవడైనా? ఆ విషయం మీకు తెలియాలి. తెలియక మమ్మల్ని పిల్లలు అనుకుంటారా? డింభకుల అనర్గళ విశ్రంభకుల రమాధినాథ సల్లాప సుఖారంభకుల ముక్తమానస దంభకులం జొరగ నీక తదిమిరధీశ. మేం డింభకులమని మీరు అనుకున్నారు, మేం డింభకులం కాదు. నిరంతరం ఎక్కడికైనా అడ్డు ఆపు లేకుండా ఏ లోకానికైనా క్షణాలలో వెళ్ళి తిరిగి రాగలిగిన వాళ్ళం. శ్రీమన్నారాయణ నామస్మరణ చేసి సంతోషం పొందేవాళ్ళం, అహంకారం లేనివాళ్ళం. అటువంటి మాకే ఇక్కడ దిక్కు లేకపోతే రేపు పొద్దున్న మిగతా భక్తుల సంగతి ఏమిటి, సామాన్య భక్తుల సంగతి ఏమిటి? వీవీఐపీ వాళ్ళకే దిక్కు లేకపోతే ఇక తక్కిన వాళ్ళు ఐపీ పెట్టరా అని వాళ్ళు వెనక ముందు చూడకుండా మీరు మమ్మల్ని అవమానించి లోపలికి వెళ్లకుండా మెడబట్టు గెంటాలని ప్రయత్నించారు గనక 3 జన్మలు రాక్షస జన్మ ఎత్తి మీ స్వామికి దూరమై అలమటించిపోండి, పాపాలు చేసి అలమటించిపోయి అందరి చేతిలో చివాట్లు తిని దుర్మరణం పాలైపోండి అని చెప్పించారు. దాంతో ఏమైపోయింది, జై విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్తులుగా దిగిరావలసి వచ్చింది. ఇప్పుడు శాపం వాళ్ళకు కాదు, వాళ్ళకి శాపం పెట్టడం వల్ల స్వామి కూడా దిగిరావలసి వచ్చింది. అంటే ఆయనకి శాపం ఇచ్చినట్టయింది. అప్పుడు స్వామివారు వైకుంఠంలో 7 ప్రాకారములు దాటి బయటకు వచ్చి గుమ్మం దగ్గరే సనక సనందనాథులకి దర్శనమిచ్చాడు. అప్పుడు సనక సనందనాథులు అన్నారు, స్వామి మేము చాలా పొరపాటు చేశాం, వాళ్ళేదో అజ్ఞానంతో మమ్మల్ని వెళ్ళవద్దు అంటే మేము కూడా అజ్ఞానం తెచ్చుకోవాలా, మేము క్రోధావేశానికి గురయ్యాం, వెనక ముందు చూడకుండా శపించాం, మా పాపానికి ప్రాయశ్చిత్తం విధించి నువ్వు మమ్మల్ని శపించి వాళ్ళ శాపాన్ని తొలగించు అంటే. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నా సేవకులు చేసిన పాపం నా పాపం, వాళ్ళు మీలాంటి భాగవతులకు అపచారం చేశారు కాబట్టి ఆ శిక్ష వాళ్ళు అనుభవించవలసిందే, వాళ్లతో పాటు వాళ్ళ యజమానిని కాబట్టి పైనున్న ఆఫీసర్ని నేను కూడా శిక్ష అనుభవిస్తాను, నేను అవతరించి వాళ్ళ వల్ల చివాట్లు తిని నా భార్యను కోల్పోయి వాళ్ళ దగ్గర అట్టే పెట్టి చివరికి వాళ్ళని చంపి తిరిగి వాళ్ళకి విముక్తి కలగజేస్తాను. తప్పదు, ఎంత గొప్పవాడైనా భాగవతోత్తములకు ఎక్కువ అపచారం చేస్తే వాళ్ళకి కోపం వస్తే దేవుడికి నిత్యం పూజ చేసేవాడు కూడా శాపానికి గురవక తప్పదు అన్నాడు స్వామి. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. సనక సనందనాథులు జయ విజయుల్ని చెప్పించటం వల్ల విష్ణువు వైకుంఠం దాటి బయటకు వచ్చి దర్శనమిచ్చాడు, లోపలికి పిలిచి దర్శనమివ్వలేదు. అంటే శాపం పెట్టడం వల్ల వాళ్ళు వైకుంఠం లోపలికి వెళ్ళే ప్రవేశార్హత కోల్పోయారు. భాగవతోత్తములైన వాళ్ళకు అపచారం చేయటం వల్ల జయ విజయులు శాపగ్రస్తులయ్యారు. ఇవే మనం గుళ్ళల్లో ఉండేవాళ్ళు, దర్శనం చేసుకునేవాళ్ళు అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం సనక సనందనాథులు లాంటి వాళ్ళం, లోపలికి వెడుతున్నప్పుడు జయ విజయులు లాంటి వాళ్ళు మెడబట్టుకు గెంటుతారు, అప్పుడు ఆగ్రహావేశానికి గురవ్వకూడదు. కొంపదీసి మనం సనక సనందనాథులు శాపం పెట్టినట్టుగా వీళ్ళకి శాపం పెడితే వాళ్ళు భ్రష్టులవుతారు. కాబట్టి పరస్పరము ఔచిత్యంతో ఇద్దరూ నడుచుకోవాలి, అనగా లోపల ఉన్నవాళ్ళు శాంతస్వరూపులై ఉండాలి, భక్తులు శాంతస్వరూపులై ఉండాలి. ఇద్దరిలో ఎవరిలో తేడా వచ్చినా భగవంతుడు ఇటు ఇటు ఇద్దరికీ చొరవ దెబ్బ ఇస్తట, ఇద్దరికీ శిక్ష వేస్తాడు, చివరికి ఆ శిక్ష తాను అనుభవిస్తాడు, తద్వారా భగవంతుడికి కూడా మనం కష్టం కలగజేస్తాం. అందువల్ల ఎప్పుడూ కూడా కాపలా వాళ్ళు అడ్డం కొట్టినప్పుడు, ఏవి మీ ప్రొసీడింగ్స్ చూపించండి అన్నప్పుడు మనం కంగారు పడకూడదు, చూపించాలి, వినయంగా చూపించాలి. ఇప్పుడు అక్కడ కాపలా ఉన్న మధుశ్రీ మాధవశ్రీలు త్రిమూర్తులు అడిగారు మీరెవరని. అప్పుడు వాళ్ళు పరమశాంతులు గనక, మహాత్ములు గనక, ముగ్గురు చెప్పారట, నేను బ్రహ్మని, నేను విష్ణువుని, నేను శివుణ్ణి అని త్రిమూర్తులు త్రిమూర్తులమని చెప్పారు. త్రిమూర్తులని చెప్పగానే లోపలికి వదలాలిగా, కానీ వాళ్ళు వదలలేదు. త్రిమూర్తులా, ఏ త్రిమూర్తులు, ఏ లోకంలో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీరు అని అడిగారు వాళ్ళు. అప్పుడు శ్రీమన్నారాయణుడు మహాత్ముడు గనక, బ్రహ్మ ఇప్పటికీ నీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, మనం పైకి వస్తూ ఉంటే ఎన్ని లోకాలు చూసాం, ఇటువంటి బ్రహ్మలోకాలు, విష్ణులోకాలు, కైలాసాలు, స్వర్గాలు ఎన్నో చూసాం, ఈ భువన బ్రహ్మాండంలో అనేక లోకాలు ఉంటాయి, కాబట్టి అందులో మనం ఏ లోకాన్ని పరిపాలించే త్రిమూర్తులమో వీళ్ళకి చెప్పాలి, కాబట్టి మనం వీళ్ళకి మనమెవరో చెబుదాం అని శ్వేతవరాహ రూపమును ధరించిన విష్ణువుని అన్నట్ట. తెల్లని పంది రూపం ధరించి భూమిని ఉద్ధరించిన విష్ణువుని అనగానే, ఓ 28వ నెంబరు విష్ణువా నీవు, మీరు ముగ్గురు 28వ నెంబరు కలిగిన వాళ్ళు, ఇది 28వ కల్పం, శ్వేతవరాహ కల్పం అంటే. ఇప్పుడున్న మనల్ని పరిపాలించే త్రిమూర్తులు 28వ బ్రహ్మ, 28వ విష్ణువు, 28వ శివుళ్ళు. ఎప్పటికప్పుడు వీళ్ళు కూడా రూపాలు మారుస్తారు, అదో పెద్ద ప్రక్రియ, దాని గురించి ఎప్పుడో ఒకప్పుడు మీకు అనేక పురాణముల సారాంశమైనటువంటి పద్మపురాణంలో ఉంటుందో తెలియజేస్తాను. ఇన్ని లోకాలలో ఉన్న పరమాత్ముడు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రూపంతో ఉంటాడు, ఆ రూపంతో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా సంఖ్య వస్తుందన్నమాట. రూములకి నెంబర్లు ఇచ్చినట్టుగా త్రిమూర్తులు, అంత మహానుభావులు కూడా అవతారాలు మార్చినప్పుడల్లా 28వ రాముడు అండల్లా, ఇప్పుడున్న వ్యాసుడు 28వ వ్యాసుడు, రాబోయేవాడు అగస్త్య మహర్షి 29వ వ్యాసుడు అవుతాడు, ఇప్పుడున్న ఇంద్రుడు, ఇలా ఎన్నో కల్పములు గడిచాయని చెప్పారు కదా మీకు, ఈ కల్పాలలో ప్రస్తుతం ఉన్న ఇంద్రుడు 43,20,000,000,000 ఇంద్రుల్లో ఆఖరివాడట. ఇలాంటి ఇంద్రులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు, రాబోయే ఇంద్రుడు ఉన్నాడే ఆయన పేరు ఇంద్రసేనుడు, అంటే బలిచక్రవర్తి. ఇప్పుడున్న బలిచక్రవర్తి పాతాళంలో ఉన్నవాడు రాబోయే కాలంలో ఈ ఇంద్రుడి పదవి అయిపోయాక ఆయన ఇంద్రుడు అవుతాడు. ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయాయి, ఫుల్ మెజారిటీ వచ్చింది, ఇంకా ప్రమాణ స్వీకారం చెయ్యాలి. ఈ కలియుగాంతమై మళ్ళీ ఆయన కృతయుగం వచ్చినప్పుడు బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. బలిచక్రవర్తి అసలు పేరు ఇంద్రసేన మహారాజు, ఇంద్రసేనుడు, బలము కలిగిన వాడు కనుక బలి అన్నారు, కానీ ఆయన అసలు పేరు ఇంద్రసేనుడు. ఇప్పుడున్న ఇంద్రుడు పురంధరుడు. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే ఈ రూపాలు, నెంబర్లు, పేర్లు కూడా మారుతూ ఉంటాయి. అందుకని శ్వేతవరాహ కల్పములో ఉన్న విష్ణువు గనక నీవు, మీ ముగ్గురు 28వ సంఖ్య కలిగిన 28 బ్రహ్మ, 28 విష్ణు, 28 శివ, ఇక మీద ఎక్కడికి వెళ్ళినా మీ నెంబర్ ఎంతనంటే 28 అని చెప్పండి చాలు, మిమ్మల్ని వదిలేస్తారన్నారట. ఇక్కడ వీళ్ళకి తెలిసిందిగా, అందుకని ఇక అక్కడి నుంచి కనిపించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు అడగకుండానే ప్రాకారం దాటి ఇంకో ప్రాకారం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా 28వ కల్పం నుంచి వచ్చిన వాళ్ళం అనగానే వాళ్ళు లోపలికి వదిలేరట. అలా 18 ప్రాకారములు దాటి లోపలికి వెళ్ళారు. ఆ లోపల వరుసగా 4 భవనాలు ఉన్నాయి. అందులో సభామంటపములో అమ్మవారు కూర్చునున్నది. త్రిమూర్తులు అక్కడికి వెళ్ళి అమ్మని చూశారు. ఓహో, అసలు ఆ సభామంటపమే కన్నుల పండుగగా ఉంది. మహానుభావులు గనక త్రిమూర్తులు చూడగలిగారు, సామాన్యుడైతే తమ కళ్ళతోటి ఆ మంటపాన్ని అసలు చూడను కూడా చూడలేడు. అంత అద్భుతమైన మంటపం అది. సకల సౌందర్య సారము అనర్ఘ రత్నముల చేత తాపడము చేయబడిన మండపం. ఆ మండపానికి స్తంభాలు ఉన్నాయి. సహస్ర స్తంభ వినిర్మిత 1000 స్తంభముల మంటపం. 1000 అంటే మనం అనుకున్న 1000 కాదు, 1000 అంటే ఒక గ్రూప్ ఆఫ్ అని అర్థం. మనం గుంపులు గుంపులు అనడానికి సంస్కృతంలో సహస్ర శబ్దం వాడతాం. వేలాది స్తంభములతో ఉన్న మంటపం. స్తంభములన్నిటికీ నవరత్నములు తాపడం చేయబడున్నాయి. ఈ నవరత్నములు అనర్ఘరత్నములు. అర్ఘము అంటే విలువ కట్టదగినది, దానికి ఎంత రేటు చెప్పగలిగితే అర్ఘరత్నం. ఇప్పుడు ఒక ఆయన నీలం కొనుక్కున్నాడు అనుకోండి, ఇంద్రనీలము అనే మణి ఓ షాపుకి వెళ్ళి కొన్నాడు. ఆ షాపులో వాడు ఏం చెప్తాడు, దీని రేటు 10,000, 5,000, 3,000 ఉందని చెప్పాడుగా. అంటే దానికి ఓ రేటు ఫిక్స్ అయ్యి ఉంది. అలా రేటు ఫిక్స్ అయ్యుండి దాని వెల కట్టగలిగితే దానిని సంస్కృతములో అర్ఘము అంటాం. అనర్ఘము అంటే ఇంకా రేటు చెప్పలేము, మూల్యము ఇంత అని చెప్పడానికి వీలు కాని అమూల్యమైనటువంటి రత్నములు అనర్ఘరత్నములు. అలాంటి అమూల్యమైన రత్నములు కోటానుకోట్లు తాపడం చెయ్యబడిన స్తంభములతో ఉన్న మంటపం అది. ఆ మంటపంలో ఓ పెద్ద సింహాసనం ఉన్నది. అది సింహాసనం కాదు, ఒక మంచం. ఆ మంచం మీద అమ్మ కూర్చున్నది. తెలుగులో మంచం, సంస్కృతంలో మంచహ అంటారు. మంచానికి కోళ్ళు ఉండాలిగా మరి. ఇప్పుడు నేను కుర్చీలో కూర్చున్నానంటే ఈ కుర్చీకి నాలుగు వైపులా నాలుగు కోళ్ళు ఉన్నాయి. కోళ్ళు ఉన్న తర్వాత మధ్యలో కూర్చోవడానికి ఒక బల్ల, ఓ సీట్ ఉండాలి, ఆసనం. అక్కడ అమ్మవారు కూర్చోవడానికి కూడా చక్కని బల్ల ఉన్నది. ఆ బల్లకి నాలుగు కోళ్ళు ఉన్నాయి. మధ్యలో మెత్తని తల్పం ఒకటి ఉన్నది, ఫలకం. అది లేకపోతే అసలు మధ్యలో ఉన్నటువంటి ఫ్లాట్ లేకపోతే, బల్ల లేకపోతే కూర్చోలేరు కనుక బల్ల ఉన్నది. ఆ బల్ల, నాలుగు కోళ్ళు, ఈ ఐదింటిని కలిపి ఐదు ప్రేతములు అంటాం. అమ్మవారి గురించి లలితా సహస్రనామంలో వర్ణన చేస్తూ ఏమన్నారు? పంచప్రేత మంచాధిశాయిని అన్నారా లేదా? పంచప్రేత మంచాధిశాయిని, ఐదు కోళ్లతో కూడిన మంచము మీద కూర్చొని ఉండున్నది. ఇంతకీ అమ్మవారికి ఐదు కోళ్ళు ఏమిటి? ముందుగా కుర్చీకి చుట్టూతా ఉన్నట్టుగా ఆ మంచానికి చుట్టూతా ఉన్న నాలుగు కోళ్ళు ఏమిటో చెప్పుకుందాం. ఒక కోడు బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః ఏతే పంచఖురాః ప్రోక్తాః ఫలకస్తు సదాశివః. ఈ అమ్మ కూర్చున్న మంచమునకు ఒక కోడు బ్రహ్మ. ఈ బ్రహ్మ కాదు, అక్కడ ఇంకో బ్రహ్మ ఉంటాడు. ఆ బ్రహ్మగారు ఒక కోడు రూపంలో మంచాన్ని మోస్తున్నాడు తన పదం మీద. ఇంకా రెండవ కోడుకి ఎవరు? విష్ణువు. రెండవ కోడు విష్ణువు. మూడవది రుద్రుడు. రుద్రుడు వేరు, శివుడు వేరు. అనేక రూపాలు ఉన్నాయి రుద్రుడికి. అందులో ఒక రుద్ర రూపంతో మరోవైపు మోస్తున్నాడు. నాలుగవ మంచం కోడు ఈశ్వరుడు. ఈ విధంగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరుడు అనే నలుగురు అమ్మవారు కూర్చొని ఉన్నటువంటి మంచమునకు నాలుగు కోళ్ళుగా మారి మోస్తున్నారు ఆ మంచాన్ని. మరి కూర్చోడానికి మధ్యలో ఫలకం ఉండాలిగా. ఫలకం అంటే తెలుగులో బల్ల. ఇంతకీ బల్లెవరు? సదాశివుడు అనేవాడు. సదాశివుడి మీద కూర్చుంటుంది. అందుకే లలితా సహస్రనామం మీద శివుడి ఆకారంలో ఉన్న ఒక ఆయన మీద లలితాదేవి కూర్చున్నట్టు చూపిస్తారే, ఆయన పేరు సదాశివుడు. ఆయన ఈ మంచమునకు బల్ల కింద ఉంటాడు. ఆయన మెత్తగా ఉంటాడు. ఆయన సదాశివుడు గులాబీ రేకుల కంటే, తామర పువ్వు రేకుల కంటే, వెన్న కంటే మిన్నగా, నున్నగా, మెత్తగా ఉంటాడు. ఆ సదాశివుడి మీద కూర్చుంటుంది ఆవిడ. ఇది అమ్మవారి యొక్క ఆసనం అంటే. ఈ ఆసనమును పంచప్రేత మంచము అంటాం. మళ్ళీ మనకు అనుమానం రావాలిగా, ఏదో కోళ్ళు బల్ల అంటే బాగుందండి, కానీ ప్రేతం అంటారేమిటి? ప్రేతం అంటే మేము శవం అనుకున్నాం కదా అని కొంతమంది నన్ను ధర్మ సందేహంలో అడిగారు. ప్రేతము అంటే నిజానికి శవమని కాదు, ప్రయతః ప్రేతః అంటే చాలా గొప్పది అని అర్థం. ప్రేతః అంటే చాలా గొప్పది. ఐదు గొప్ప వస్తువుల మీద అమ్మ కూర్చున్నది అని అర్థం. మరి చచ్చిపోయిన వాడిని ప్రేతం అని ఎందుకు అన్నాం అంటే, చచ్చిన వాడు అంత మంచివాడు మరొకళ్ళు లేడు కనుక వాడికి అంత మంచి పేరు పెట్టారు. ప్రేతం అని ఎందుకన్నారంటే, ఇంకా చచ్చాక వాడు పాపాలు ఎక్కువ చేయలేడు కదా, బతికుండగా చాలా పాపాలు చేయదు. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు ఎవడు అంటే అజాత. పుట్టని వాడు ఎప్పుడు గొప్పవాడే, వాడు ఎందుకు పుట్టలేదు కనుక. వ్యాసుడు చాలా చమత్కారి, ముగ్గురు చాలా గొప్పవాళ్ళట. ఒకడు అజాతశ్చ, పుట్టనివాడు ఎప్పుడూ గొప్పవాడే. మృతశ్చైవ, చచ్చినవాడు ఎప్పుడూ గొప్పవాడే. పుట్టనివాడు గొప్పవాడు, చచ్చినవాడు గొప్పవాడు. ఇంక మూడవవాడు ఎవడు? భిత్తవు లిఖిత ఏవచ, గోడ మీద లిఖించబడినవాడు. గోడ మీద ఒకడు బొమ్మ వేసిందనుకోండి, ఆ బొమ్మ మాట్లాడదు, కొట్టదు, తిట్టదు. ఇప్పుడు పద్మాకర్ గారి బొమ్మ గోడ మీద చాలాసార్లు కనబడుతోంది. ఆ బొమ్మను వచ్చి ఉపన్యాసం చెప్పండి, ఏం చెబుతుంది? దెమ్మ తిరుగుతుంది దానికి. కాబట్టి ఆ బొమ్మ మాట్లాడదు కనుక మంచిదే. బొమ్మగా చిత్రీకరింపబడినవాడు, పుట్టనివాడు, చచ్చినవాళ్ళే మంచివాళ్ళు కానీ ప్రాణం ఉన్నవాడు ఏదో ఒక సమయంలో ఎవడో ఒకడికి అంతో ఎంతో అపకారం చేయకుండా ఉండలేడట. ఎంత స్ట్రిక్ట్గా ఉందామనుకున్నా, ఎంత లంచం తీసుకోకుండా ఉందామన్నా, ఎంత మంచివాడిగా ఉందామనుకున్నా, తప్పనిసరి పరిస్థితుల్లో మనం కూడా తల వంచి ఏదో ఒక తప్పు చేస్తాం, తద్వారా ప్రజలకి మన వల్ల అపకారం జరగవచ్చు. కాబట్టి బ్రతికున్నంత వరకు అపకారం చేయకుండా ఇతరులకు కేవలం ఉపకారమే చేయడం కష్టం. ఒకడికి ఉపకారం చేస్తే అది ఇంకొకడికి అపకారం అవ్వచ్చుగా. ఏదో ఒక సమయంలో జీవులు అపకారం చేస్తారు, కానీ చచ్చినవాడు అపకారం చెయ్యలేడు గనుక వాడిని వాడిని ప్రేత అన్నారు. అందువల్ల పంచప్రేత మంచాధిశాయిని, ఉత్తమమైన పురుషుల ఐదుగురిని మంచముగా చేసుకుని దాని మీద కూర్చునున్నదమ్మ. అలా మంచం మీద కూర్చుని ఉన్న దివ్యాసనం మీద కూర్చుని ఉన్న అమ్మని దూరము నుంచే మండపంలో అడుగు పెడుతూ త్రిమూర్తులు చూశారు. ఆ తల్లి ఉన్నది ఆ పూట పరమ సౌందర్యంతో దర్శనమిచ్చింది. ఆ అందం చూడ్డానికి వాళ్ళ కళ్ళు సరిపోలేదు. కోటి సూర్యుల కాంతితో ఉన్నదట. సూర్యకోటి ప్రతీకాశ రమాకోట్యధిక స్వరూప రక్తదంతఛద విరాజిత. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతుందమ్మ ఒక్క సూర్యుణ్ణి. అందులో మధ్యాహ్నం పూట ఆకాశంలో ఉన్నప్పుడు మనము చూడగలమా? మీలో ఎవరికైనా ఓపిక ఉంటే ఆకాశం కేసి మధ్యాహ్నం పూట ఒకసారి చూడండి. ఒక్క సెకండ్లో కళ్ళు వైర్లు గమ్ముతాయి. ఆ తర్వాత కళ్ళు ఏమీ చూడలేక చీకట్లు కమ్మి గుడ్డివాళ్ళం అయిపోయామా అనే భావన కలిగిస్తాయి. సూర్యుణ్ణి కించిత్కాలం ముఖాముఖి చూసామంటే, తేరిపార చూసామంటే ఇక మన కళ్ళు పనిచేయడం లేదు. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటే కానీ కళ్ళు కనపడం. ఏకధాటిని చూసామంటే ఇంకా తర్వాత అసలు శాశ్వతంగా కళ్ళే పోతాయి. ఒక సూర్యుడే కించిత్కాలము చూడలేమంటే కోటి సూర్యుల కాంతిని ఎలా చూడగలం? అలాంటి కాంతిని చూడలేం కనుకే అమ్మవారు చూడడానికి పనికొచ్చే దృష్టి ఇస్తుంది అక్కడికి వెళ్ళగానే. త్రిమూర్తులకు అలాంటి చూపును ప్రసాదించింది. మళ్ళీ కోటి సూర్యుల కాంతితో ఉన్నప్పటికీ సూర్యుడిలో ఉండే వేడి లేకుండా కోటి చంద్ర సుశీతల, కోటి చంద్రుల చల్లదనము వంటి చల్లదనాన్ని ఇవ్వడం మొదలుపెట్టిందట. అంటే కాంతి మాత్రం సూర్యకాంతి, అందులో వేడి లేకుండా చల్లదనం మాత్రం వస్తున్నది. అందువల్లే కాంతి ఉన్నది, అందులో వేడి లేదు కనుక అందరూ దర్జాగా అమ్మ దగ్గరికి వెళ్ళగలరు. అలాంటి కాంతితో ఉన్నది ఆవిడ. రమాకోట్యధిక విభవ, కోటి లక్ష్మీదేవుల సౌందర్యం కంటే గొప్ప సౌందర్యంతో ఉన్నది. అందుకే అది శ్రీ సుందరి అంటాం ఆ సుందరిని. సౌందర్యం అంటే అమ్మదే కనుక అమ్మ సౌందర్యం వంటి సౌందర్యం మరో చోట ఉండదు కనుక ఆ తల్లి యొక్క సౌందర్యం సముద్రంలో కెరటాలు లేచినట్టు లేస్తూ ఉంటాయి కనుక శంకరాచార్యులు వారు అమ్మని సౌందర్యలహరి అనే పేరుతో స్తుతించాడు ఆయన. ఇది తెలియక ఇది అంత సౌందర్యవతి అయిన అమ్మ వంటి సౌందర్యానికే ముగ్ధులైపోయినటువంటి త్రిమూర్తులు భూలోకంలో ఉన్న మానవులు చూస్తే ఇదో సౌందర్యం అనుకుంటారా? ఈ సౌందర్యాన్ని ఈ వైభవాన్ని చూచి జీవులు ఎప్పుడూ గర్వం పొందకూడదు. సౌందర్యం అంటే అమ్మది, వైభవం అంటే అమ్మది అనే జ్ఞానం ఉన్నవాడికి అహంకారం ఉండదట. అటువంటి సౌందర్యంతో ఉన్నది. రక్తదంతఛద విరాజిత, ఎర్రని చిగుళ్ళు కలిగి కింద తెల్లని కాంతి కలిగిన తెల్లని ముత్యముల వంటి పంటితో అమ్మ కనబడుతున్నది. దంతములు ఎప్పుడూ ఎర్రగా ఉండి దానిమ్మ గింజల్లో ఉండేటటువంటి ఆ ఎరుపు ఉండి కింద భాగం అంతా తెల్లగా ఉంటే ఆ దంతములు చూసేటప్పుడు ముచ్చటగా ఉంటుంది. అటువంటి దంతములతో ఉన్నది. ఉందా లేదా అనిపిస్తున్న నడుముతో ఉన్నదమ్మ. ఆ తల్లికి వేలాది చేతులున్నాయి. ఆ చేతులు అవసరమైతే కనబడుతున్నాయి, లేకపోతే నాలుగు చేతులే కనబడుతూ ఉంటాయి. శంఖం, చక్రం, గద, పద్మం, అభయహస్తం, వరదాముద్ర ఇలాంటి ముద్రలతో ఆ చేతులు కనపడుతున్నాయి. ఆ తల్లి కిరీటం ఉన్నది. ఒక్కొక్క కిరీటం ఒక్కొక్క సూర్యుడిలాగా వెలిగిపోతున్నది. అట కిరీటానికి చాలా రత్నాలు ఉన్నాయి. ఈ రత్నములు అవి రత్నాలు కావు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలే అమ్మవారి శిరస్సు మీద ఉన్న కిరీటమునకు మణులుగా మారారా అన్నట్టుగా వెలుగుతున్నాయి. అవి సంపంగి మొగ్గలాంటి ముక్కుతో కనపడిందమ్మ. తామర పువ్వు రేకులతో పోల్చాలి కాబట్టి పోల్చారు కానీ లేక కళ్ళని దేంతో పోల్చలేం. కానీ అమ్మ పద్మనేత్రి వలె ఉన్నది. అటువంటి మహాసౌందర్యం, కోమల సౌందర్యం, వాత్సల్యంతో చూస్తున్న దృష్టితో చూస్తున్నటువంటి సౌందర్యం చూశారు త్రిమూర్తులు. అమ్మవారి అందంలో గొప్పతనం ఏంటంటే ఆవిడ ఎవరినైనా ప్రేమగా చూస్తుంది, చంటి పిల్లలను చూసినట్టు చూస్తుంది. మనం ఎన్ని తప్పులు చేసినా అమ్మ దగ్గర అసలు తప్పే ఉండదట. నిజంగా మన తప్పులన్నీ లెక్క పెట్టడం మొదలుపెట్టిందంటే అమ్మవారు ఈ లోకంలో ఒక్కడైనా ముక్తి పొందుతాడు. ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులన్నీ తక్షణం తీసి పక్కన పెట్టి పోన్లే నా పిల్లలు వీళ్ళు వీళ్ళు చేయకపోతే తప్పులు ఎవరు చేస్తారని వాళ్ళని క్షమిస్తుంది కాబట్టి అమ్మని అవ్యాజ కరుణామూర్తి అన్నారు. మనందరం వ్యాజ కరుణామూర్తులం. ఏదో ఒక వంక లేకుండా ఎవరిని ప్రేమించం. కానీ అమ్మ అలా కాదు. మన వల్ల ఏ స్వార్థము లేకపోయినా, మన వల్ల అమ్మవారికి ప్రయోజనం లేకపోయినా మనల్ని ప్రేమిస్తుంది కనుక అమ్మ అవ్యాజ కరుణామూర్తి. ఒకసారి ఆలోచించండి, ప్రయోజనం లేకపోతే ఎవరైనా ఇతరులను ప్రేమిస్తారా? ఉదాహరణకి నా ఉపన్యాసమే చచ్చు కింద ఉందనుకోండి, నా గొంతు మీకు అర్థం కాలేదు, రెండో రోజు వస్తారా? పోన్లే పాప ఆయన ఎవరో, ఆయనలో ఆయన కొనుక్కుంటున్నాడు, ఉపన్యాసం విందాం అని వచ్చి జాలిపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉపన్యాసం అర్థం కాకపోతే మీరు రారు. అలాగే ఏ కార్యక్రమంలో అయినా ప్రయోజనం లేకపోతే, ఒక సౌలభ్యం లేకపోతే, దానివల్ల మనకు ఉపయోగం లేకపోతే మనం వెళ్ళలేము అక్కడికి, ఇతరులను ప్రేమించలేము. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారం ఒక పెద్ద బురద, బురదలో ఒక ఆయన పీకిదాకా కూరుకుపోయాడు, లేవలేకపోతున్నాడు. అటువంటప్పుడు ఎవడైనా ఆ మలమూత్రాలు రొచ్చుగుంటలోకి దిగి వాడు మునిగిపోతున్నాడు అని తీయగలడా? ఒకవేళ తీద్దామనుకున్న వీడికి జుగుప్స కలుగుతుంది. ఆ ఊపిలోంచి తీయడము కష్టమే, తీయాలంటే మనకి వాడిని చూస్తే అసహ్యం కలుగుతుందిట. కానీ అమ్మ సంసారమనే బురదలో మలమూత్రముల రొచ్చుగుంటలో పూర్తిగా మునిగిపోయిన మనల్ని జుట్టట్టుకుని పైకి లాగి శుభ్రంగా కడిగి మళ్ళీ కొత్త బట్టలు వేసి తండ్రికి అప్పగిస్తుంది. కనుకే సంసారమనే బురదలో నుంచి ఉద్ధరించడంలో పండితురాలు, ఉత్తమురాలు, కరుణాస్వరూపిణి అని అమ్మని మాత్రమే పిలుస్తున్నా. అమ్మవారికి ఉన్న జాలి ఎవరికి ఉండదు, తల్లికి ఉన్న జాలి తండ్రికి ఎప్పుడూ ఉండదు. అటువంటి అమ్మని, కరుణామూర్తిని, అవ్యాజ కరుణామూర్తిని చూశారు వాళ్ళు. రెండు చేతులు జోడించి దగ్గరికి వచ్చారు. అమ్మ దగ్గరికి రాగానే, అమ్మ చూపు పడగానే బ్రహ్మగారికి ఉన్న మేసాలు పోయాయి. బ్రహ్మగారికి ఎర్రని మేసాలు ఉంటాయి, శివుడికి రాగి రంగులో ఉన్న మేసాలు ఉంటాయి, విష్ణువుకి ఆకుపచ్చ మేసాలు ఉంటాయి. అవి మనకి శాస్త్రాల్లో చెప్పారు. కానీ మన సినిమా వాళ్ళు, టీవీ సీరియల్స్ వాళ్ళు విష్ణువుకి మేసం తీసి పారేస్తారు పూర్తిగా, అదేం అన్యాయమో తెలియదు. నిజానికి వైఖానస ఆగమ శాస్త్రంలో పచ్చని మేసాలు ఉన్నాయి విష్ణువుకి అని రాశారు. బహుశా ఆయనకి మేసాలు ఉంటే వీళ్ళకి ఇష్టం లేదో ఏమిటో తీసి పారేశారు అన్నమాట. మరీ బొత్తిగా ఇంత పెసరు కూడా లేకుండా చేసి పారేయడం ఏమిటి? రామాయణంలో ఏం చెప్పారు? రాముడికి పట్టాభిషేకం చేసే ముందు నిపుణాహ శ్మశ్రువర్ధకాహ, శ్మశ్రువర్ధకులు అంటే మేసాలు చక్కగా కత్తిరించే క్షవరం చేసేవాళ్ళు, వాళ్ళు నిపుణులు. రాముడికి అందంగా మేసం తీర్చిదిద్దారట. అడవిలో 14 ఏళ్ళు గెడ్డాలు మేసాలు పెంచుకుని ఉన్నాడు కదా, నిజానికి వనవాసంలో రాముడికి గెడ్డం తీసిపారేసి అందంగా రంగేస్తున్నారు. కానీ వనవాసంలో ఉన్నప్పుడు ఆ 14 ఏళ్ళు గెడ్డం తీసుకోలేదు ఆయన, మేసాలు బాగా పెరుగున్నాయి. కాబట్టి రాముడికి కూడా గెడ్డాలు మేసాలు చూపించాలి, అలా చూపిస్తే మనం చూడలేం. అందుకని సంపూర్ణ రామాయణంలో శోభన బాబును పట్టుకొచ్చి నున్నగా గీకేసి శుభ్రంగా రంగు కొట్టిపారేశారు. బాపు గారు అందంగా బొమ్మేసి చూపించారు. అలా చూపించకపోతే మనం కూడా చూడలేని స్థితిలోకి వచ్చేసాం. నిజానికి ఒక్కసారి మీరు ఆలోచించండి, 14 ఏళ్ళు రాముడు అడవిలో ఉన్నాడు, జడలు అట్టగట్టేయి, వాటిని ముడేసుకున్నట్ట, గడ్డాన్ని చక్కగా ముడేసుకున్నట్ట, మీసాలు అలా పెరుగున్నాయట. అలా 14 ఏళ్ళు చుట్టూ గడ్డం పెరుగుంటే ఆయన అడవిలో తిరుగుతూ ఉంటే ఎక్కడ మాట వరసకు కూడా అక్కడ ఏ షాపుకి వెళ్ళి కటింగ్ చేయించుకోకుండా ఉంటే ఆయన పట్టుకొచ్చి నున్నగా చూపిస్తారేటండి, అవునా? అంటే ఏమిటనమాట, అసలు పురాణములకి మనం చూసే పాత్రలకి చాలా తేడా ఉంటాయి. ఈ సినిమా పాత్రలు అవి నిజమైన పాత్రలు. అందుకనే రాముడికి సంశోధిత జటుడు, విశోధిత జటుడు అని పేరు పెట్టారు. అక్కడ జడలు ఇప్పారు, చక్కగా మేసాలు తీర్చిదిద్దారు. అలా చక్కగా క్షవరం చేయించిన ఆయనకి రాముడు బోలెడు కానుకలు ఇచ్చినట్లుగా మనకి కంబరామాయణం చెబుతోంది. కాబట్టి త్రిమూర్తులకి మేసములు ఉన్నవి.